జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు కృపతో అనుగ్రహించిన శ్రీకృష్ణ అర్జున సంవాదం అనే ఒక అత్యద్భుతమైన భగవద్గీత ప్రశ్నోత్తరాల గ్రంథాన్ని మనం యథావకాశం ప్రతిరోజు గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. నేటికి 94 భాగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3 అధ్యాయంలో స్వామివారు 35, 36 శ్లోకాలకి ఎలా అనుగ్రహించారో దానిని తెలుసుకున్నాం. ఇక ఈవేళ 95 భాగం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈవేళ 1706 ప్రశ్నతో మళ్ళీ కొనసాగింపు. అడిగేన్ రామానుజదాస, వచ్చావా? చాలా సంతోషం. నీ పట్టుదల శ్రద్ధ చాలా మెచ్చుకోదగినవి. కూర్చో. ఏమిటి విశేషాలు? నిన్న చెప్పిన శ్లోకానికి తాత్పర్యం అర్థమైందా? అడిగేన్ అర్థమైంది. అదే బాగానే విశేషంగానే చెప్పారు స్వామి. రోగ నిర్ధారణ అయితే కదా చికిత్స జరిగేది. కృష్ణుడి సమాధానం ఈ ప్రశ్నకి ఏమిటి అని సరైనటువంటి అవగాహన కొంచెం అటు ఇటు అవుతోంది స్వామి. నిజమే మరి. దానికి కూడా తర్వాత శ్లోకం చదివితే తెలుస్తుంది మరి. ఇప్పుడు 37 శ్లోకంలో చూడు, చదువుతాను. దాని గురించి మనం చర్చ చేసి విషయం తెలుసుకుందాం, సరేనా? అడిగాను అడిగాను. కామ ఏష క్రోధ ఏష రజో గుణసముద్భవ మహాశనో మహాపాప్నా విత్యేనమిహ వైరిణం. మరోమారు శ్లోకం చదువుతున్నాను. కామ ఏష క్రోధ ఏష రజో గుణసముద్భవ మహాశనో మహాపాప్నా విత్యేనమిహ వైరిణం. దీనికి అన్వయం కూడా తెలుసుకోవాలి కదా మరి. ఏష రజోగుణ సముద్భవ కామ మహాశన ఏష క్రోధ మహాపాప్మ ఏనం ఇహ వైరిణం విత్తి. అంటే రజోగుణం వలన పుట్టినది, తృప్తిని పొందనిది అయినది కామమే కారణం. అదే క్రోధంగా మారిపోయి పాపాలు చేయిస్తుంది. అందుచేత జ్ఞానయోగానికి ఈ కామముంది చూశావు, శత్రువు. ఈ విషయం తెలుసుకోవాలి. అడియేన్ ఇక్కడ కామము అంటే ఎలా అర్థం? ఎలా ఏముంది? కామము అంటే కోరిక అని అర్థం. స్త్రీ పురుషుల మధ్య కొన్ని కొన్ని సమయాలలో కలిగే తీవ్ర ఆకర్షణని కూడా కామము అని పిలుస్తారు. కానీ అదొకటే కాదు సుమా, కోరిక అనే అర్థమే సాధారణమైంది. అడియేన్ ఏ కోరిక అయినా సరే కామం అనవచ్చండి. అలానే చెప్పాలి స్వామి. ఏ కోరికనైనా కామము అని చెప్పవచ్చా స్వామి? చెప్పవచ్చు, చెప్పాలి. ఇప్పుడు నీకు జ్ఞానం సంపాదించాలనేది ఒక కోరిక, కొంతమందికి ధనం సంపాదించాలనే కోరిక, కీర్తిని పెంపొందించుకోవాలని మరికొంతమందికి. ఇలాగ ఏ కోరికైనా సరే కామము అని పిలుస్తారు. అడిగాను అడిగాను. మరి ఈ కోరికే జ్ఞానయోగానికి ఆటంకం అంటున్నారు, కానీ కోరిక అనేది లేకుండా ఉండదే ఎప్పుడు కూడా. అటువంటప్పుడు జ్ఞానయోగం చేసేవారే ఇక ఉండరు కదా స్వామి. మళ్ళీ మళ్ళీ భలే తమాషా ప్రశ్నలు వేస్తుంటావు, పూర్తిగా అవగాహన చేసుకోకుండాను. కోరిక 2 దశలుగా ఉంటాయి అని మనం 2 అధ్యాయంలో చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకో. కోరికలు మనస్సులో తలెత్తుతూనే ఉంటాయి, కానీ అన్నీ తీరాలని ప్రయత్నం చెయ్యం, తీరవు కూడాను. అయితే ఏ కోరికని తీర్చుకోకుండా ఉండలేని స్థితి వస్తుందో ఆ స్థితిలో ఆ కోరికని కామము అంటాం. అలాంటి కామమే జ్ఞానయోగికి ఆటంకంగా పరిణమిస్తుంది. అడిగాను స్వామి, స్వామి మరి తీవ్రమైన కోరిక అని అనుకోవచ్చా అండి? కోరికలు ఉంటే ఉండవచ్చు, కానీ స్వామి జ్ఞానయోగికి అది తీవ్రమై ఉండకూడదు. అంతేనా స్వామి? తీవ్రమైన కోరికే జ్ఞానయోగాన్ని చెడగొడుతుంది. ఇలా అనుకుంటే సరిపోతుందా స్వామి? చక్కగా సరిపోతుంది. కోరిక తీవ్రం అవగానే తీర్చుకోవాలనే ఒక ప్రయత్నం వలన ఇంద్రియాలు, మనస్సు కూడా చలించిపోతాయి కదా. అంతేకాదు ఆ కోరిక తీరడానికి ఆటంకంగా ఉన్నవారి మీద కూడా కోపం వచ్చేస్తుంది. దానితో ఇక తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి వచ్చి జ్ఞానయోగం కాస్త చెడిపోతుంది. అడిగాను, చాలా బాగా చెప్పారు. అయితే కామం వలన క్రోధం, ఆ క్రోధం వలన జ్ఞానయోగం చెడిపోతుంది. అంతేనా స్వామి? ఇక్కడ కామం, క్రోధం రెండు విషయాలు కావు, ఒకే విషయం యొక్క రెండు దశలు ఇవి. అంటే కామమే క్రోధంగా మారుతుంది, అందుచేత కామమే జ్ఞానయోగానికి శత్రువు అని చెప్పబడుతోంది. అడిగాను అడిగాను, కామ ఏష, క్రోధ ఏష అంటూ, ఏష అంటూ రెండు మార్లు చెప్పేసరికి కామం, క్రోధం అనే రెండు విడివిడిగా ఆటంకాలు అవుతాయి అని అనుకున్నాను స్వామి. కాదు కాదు, రెండు మార్లు చెప్పినా ఏష శబ్దానికి కూడా కామమే అర్థం. నువ్వు అనుకున్నట్లయితే కామ ఏష క్రోధశ్చ అని అంటూ శ్లోకంలో చెప్పి ఉండేవారు. అంతేకాకుండా తర్వాత రాబోయే శ్లోకాలలో కూడా తేన, ఏ తేన, కామరూపేణ అంటూ ఏకవచనమే కనిపిస్తుంది మనకి. అందుచేత ఈ కామం అనేది నిజమైన శత్రువు. అడిగాను అడిగాను, చాలా బాగా చెప్తూ ఉన్నారు. మరి మహాశనః, మహాపాప్మ అనే విశేషణాలు కూడా ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి స్వామి. అవి కూడా ఈ విశేషణాలు కామానికేనా స్వామి? కామానికి ఉన్నటువంటి రెండు దశలకి రెండు విశేషణాలు అవి. అంటే మహాశనః అనేది కామానికి, మహాపాప్మ అనేది క్రోధానికి చెప్పారు. ఇంతకీ అశనం అంటే భోజనం అని అర్థం, మహాశనః అంటే విపరీతమైన తిండి, ఎంత తిన్నా తృప్తి చెందనిది అని అర్థం. అలాగా అడిగాను, మరి ఒక కామం తీరగానే ఇంకో కామం బయలుదేరనే బయలుదేరుతుంది కదా స్వామి? నిజమే. మరి అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతున్నప్పుడు నెయ్యి పోసాడనుకో, అది చల్లారుతుందా? చల్లారదు సరిగదా, మరింత పెరుగుతుంది. అందుకనే దాన్ని మహాశనః అన్నారు. అలాగా అడిగాను, మరి మహాపాపమ అంటే స్వామి? మహత్తరమైన పాపాలను చేయించేది అని అర్థం. పట్టరాని కోపంతో లంకాదహనం చేసేసిన ఆంజనేయుడు కూడా అయ్యో సీతాదేవికి ఆపద వస్తుందనే ఆలోచన లేకుండా ఇంత పని చేసేశానే, క్రోధం ఎంత పని చేస్తుందో చెప్పలేం కదా, ఇది గురువులను కూడా చంపేస్తుంది ఇది అని క్రోధం గురించి కొద్దిసేపు విసుక్కు ఉంటాడు. అడిగాను స్వామి, ఇంత తీవ్ర పరిణామాలను ఇచ్చే ఈ కామానికి కారణం రజోగుణం అన్నారు. అంటే రజోగుణంలోనే కామం ఉందా? అది ఈ ఆత్మకి అంటుతుందా స్వామి? కాదు కాదు, అలా కాదు అర్థం చేసుకోవడం. నిప్పుకి వేడి ఉంటుంది, చేతితో తాకామనుకో చేయి బొబ్బెక్కుతుంది. అలాగే ప్రకృతిలో రజోగుణం ఉంటుంది, ఆ ప్రకృతి సంసర్గం చేత ఆత్మకి కామం కలుగుతుంది. అడిగాను, మరి ఆత్మకి ఏవి అంటవని అంటుంటారే, మరి అది ప్రకృతికి అతీతమైందని గతంలో చెప్పారు మీరు. నిజమేనయ్యా, ఆ వివరాల్లోకి మరోమారు వెళదాం, కానీ ప్రస్తుతానికి ఒక్క విషయం తెలుసుకో చాలు. ప్రకృతి సంపర్కం అంటే మనస్సుకు సంబంధించి ఉండడం. ఆ మనస్సులో కామాదులు ఉద్భవిస్తాయి. ఆత్మకుండే ధర్మభూత జ్ఞానమే ఈ కామాదుల అనుభవాన్ని పొందుతుంది. ఈ విషయం ఇదివరకు మరి చెప్పుకున్నాం కూడా మనం అడిగాను. స్వామి, అది సరే కానీ ఈ ప్రకృతిలో ఉండే రజోగుణమే ఎందుకు ప్రభావాన్ని చూపాలి? అన్ని గుణాలు కూడా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి, రజోగుణమనే కాదు. అయితే సత్వరజస్తమో గుణాలు ప్రకృతిలో సమానంగా ఉండవు, ఎప్పుడు కూడా ఇవి ఎక్కువ తక్కువగా అవుతూనే ఉంటాయి. ఏది హెచ్చుగా ఉంటుందో ఆ సమయంలో ఆ గుణ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. వీటికి సత్వగుణం హెచ్చినప్పుడు జ్ఞానయోగం, కర్మయోగం లాంటి ఆత్మ ఉజ్జీవన కార్యక్రమాలకి ఉపక్రమిస్తాడు. అదే రజోగుణం హెచ్చుగా వచ్చిందనుకో, కోరికలు తీవ్రమై కామరూపాన్ని పొందుతాయి. అవి తీరకపోగానే క్రోధరూపాన్ని పొంది చెడగొడుతూ ఉంటాయన్నమాట. అడిగాను, నాకు సరిగ్గా అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. మనస్సులో సంస్కారాలు, వాసనలు ఉంటాయని, వాటి వలననే కోరికలు కలుగుతూ ఉంటాయని గతంలో మీరు చెప్పారు స్వామి, నాకు గుర్తు. అవును చెప్పాను, కరెక్టే. మరొక మారు వివరిస్తాను, మళ్ళీ చూడు. మనస్సు ప్రకృతికి సంబంధించింది, మన శరీరం కూడా ప్రకృతికి సంబంధించిందే, మన చుట్టూ కూడా ప్రకృతి ఉంది. ఇంతవరకు అర్థమైందా? అడిగాను, ఇన్ని రకాలుగా ప్రకృతి ఉంటుందా? ఎందుకుండదు, పాలు పెరుగుగా మారతాయి, తర్వాత మజ్జిగ, వెన్న, నెయ్యి, ఇవన్నీ దాని యొక్క మార్పులే కదా. అందులోంచే కదా వరుసగా వస్తూ ఉన్నాయి పాలల్లోంచి. మరి పాలు ఇన్ని రకాలుగా ఉన్నట్టా లేనట్టా చెప్పు. అంటే అది కాదు స్వామి, పాలే ఇన్ని రకాలుగా మారుతోందని అర్థం కదా. అలాగే ప్రకృతి నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, ఆ అహంకారం నుంచి పంచభూతాలు, మనస్సు మొదలైన 11 ఇంద్రియాలు కూడా వస్తాయి. ఆ పంచభూతాలతో ఈ శరీరం, మన చుట్టూ ఉన్న భవనాలు, భువనాలు, మొదలైనటువంటి సమస్తము ఏర్పడుతూ ఉంటాయి. అడిగాను, మరి ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు ఉంటాయని అంటే వీటన్నింటిలోనూ కూడా ఉన్నట్లేనా? ఆహా, చక్కగా. మహత్తు తప్ప మిగిలిన అన్ని ప్రకృతి వికారాలలోనూ ఈ సత్వరజస్తమో గుణాలు హెచ్చు తగ్గులుగా ఉంటూనే ఉంటాయి, మహత్తులో సరిసమానంగా ఉంటాయి, కనుక వ్యక్తం కావవి, అంతే తేడా. బాగుంది అడిగాను. సరే, అయితే ప్రస్తుతం అసలు సందర్భం ఏమిటంటారు అడిగాను. వచ్చావా మళ్ళీ ఇక్కడికి? ఇదివరకు మనం చేసిన కర్మల వాసనలు మనస్సులో ఉంటాయి కదా, అవన్నీ విత్తనాల్లాంటివి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో రజోగుణం ఉంటుంది కదా, అదేమో నీరు లాంటిది. నీరు తగలగానే విత్తనం ఎలా మొలకెత్తుతుందో అలాగే రజోగుణం స్పృశించగానే వాసన కామం అనే మొలకనిస్తుంది. దాని తర్వాత దశ క్రోధం, చెప్పుకున్నాం కదా. అడిగాను, చాలా చక్కగా అర్థమైంది. ఇప్పుడు వెనక జన్మల కర్మల వలన కలిగిన రాగద్వేషాలే మళ్ళీ ఈ జన్మలో కామక్రోధాలు అయిపోతాయన్నమాట. అంతే మరి. అడిగాను, స్వామి అసలు ఇంకొక విషయం నాకు స్పష్టం చేయాలి. ఈ కామం క్రోధం అనేవి ఆత్మవ్యా మనస్సువ్యా, వాటి అనుభవం ఎవరిది? హబ్బో, ఈసారి చాలా మంచి ప్రశ్నే వేశావు. చెప్తాను విను. నేను నీకు కనిపిస్తున్నానా? నా మాటలు వినిపిస్తున్నాయా? నీ కళ్ళకి, నీ చెవులకి కనిపించడం వినిపించడం జరుగుతుందా, లేక నీకే జరుగుతుందా? అడిగాను, నాకే కనిపిస్తోంది, కానీ కళ్ళ ద్వారా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ కామక్రోధానుభవం మనస్సు ద్వారా కలుగుతూ ఉంటుంది. మనస్సు అచేతనం కనుక దానికి కామక్రోధాల అనుభవం ఉండదు, అందుకే ఆత్మకే ఉంటాయి. మరి ఆత్మకుండే జ్ఞానం మనస్సు ద్వారా ప్రవహించినప్పుడు కామక్రోధానుభవం కలుగుతూ ఉంటుంది. స్వామి, జ్ఞానయోగమో కర్మయోగమో చేస్తున్నది ఎవరు? మనస్సు అంటారా, నేనా? చెప్పండి. చెప్పేదేమిటి? ఇంతకుముందే చెప్పాను, మనస్సు చేతనం అని చెప్పాను. నీ చేతిలో పెన్ను, కాగితం వగైరాలు ఎలా ప్రాకృతికాలో అలాగే మనస్సు కూడా ప్రాకృతమే. అది అచేతనం, మనస్సచేతనం. కాకపోతే పెన్ను, కాగితం వంటివి పాంచభౌతికాలు కూడాను అంతే. స్వామి, మనస్సు అచేతనమని ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడమే కదూ జ్ఞానయోగం, కర్మయోగం మొదలైన వాటి యొక్క ప్రయోజనము, అదే కదా మరి. అయితే ఇక్కడ మనస్సు అచేతనమని తెలియడం కన్నా నిజమైన చేతన వస్తువుని, ఆత్మని తెలుసుకుంటాం. దాంతో అది కాక మిగిలినవన్నీ అచేతనాలని ఎలాగూ తెలిసిపోతుంది అని అంటూ స్వామివారు 1728వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మరలా రేపు 1729వ ప్రశ్నతో పునః మళ్ళీ ప్రారంభిద్దాం. ఈ రకంగా మనకి చక్కటి విశ్లేషణ అందించినటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలి అని ప్రార్థిస్తూ అడియేన్ రామానుజదాస గుణశేఖరాళ్ వారు, హైదరాబాదు.